254 నుండి 264 వరకు. జాతి
నమస్కారం
నీతి కుల
మహాదేవ.
గోత్ర దూరగం.
జాతి నీతి కుల గోత్ర దూరగం.
నామ రూప గుణ దోష వర్జితం.
నామ రూప గుణ దోష వర్జితం.
దేశ కాల విషయాతి వర్తియతో.
దేశ కాల విషయాతి వర్తియదు.
బ్రహ్మ తత్వమసి భావయాత్మని.
బ్రహ్మ తత్వమసి భావయాత్మని.
ఇక్కడ మూడో లైన్లో ఉండే యద్ అనే యద్ కాదు, అది ఎత్, అది తకారం ఉండాలి. ప్రతి శ్లోకానికి తకారమే వస్తుంది, రైట్? యత్పరం సకల వాగ గోచరం.
యత్పరం సకల వాగ గోచరం.
గోచరం విమల బోధ చక్షుష.
గోచరం విమల బోధ చక్షుష.
సచిద్ఘనమనాది వస్తు యత్.
శుద్ధచిద్ఘనమనాది వస్తు యతు.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
షడ్భిరూర్మిభిర యోగి యోగి హృతో.
షడ్భిరూర్మిభిర యోగి యోగి హృతు.
భావితం న కరణైర్విభావితం.
భావితం న కరణైర్విభావితం.
ఉద్యవేద్యమన వద్యమస్తి యతో.
బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యతు.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం.
భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం.
స్వాశ్రయం చ సదసద్విలక్షణం.
స్వాశ్రయం చ సదసద్విలక్షణం.
నిష్కలం నిరుపమానమృద్ధియత్.
నిష్కలం నిరుపమానమృద్ధియతు.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
జన్మవృద్ధి పరిణత్య పక్షయా.
జన్మవృద్ధి పరిణత్య పక్షయా.
వ్యాధినాశన విహీనమవ్యయం.
వ్యాధినాశన విహీనమవ్యయం.
విశ్వసృష్ట్యవన విఘాత కారణం.
విశ్వసృష్ట్యవన విఘాత కారణం.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
అస్తభేదమనపాస్తలక్షణం.
అస్తభేదమనపాస్తలక్షణం.
నిస్తరంగ జలరాశి నిశ్చలం.
నిస్తరంగ జలరాశి నిశ్చలం.
నిత్యముత్తమ విభక్తమూర్తియత్.
నిత్యముత్తమ విభక్తమూర్తియతు.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
ఏకమేవ సదనేక కారణం.
ఏకమేవ సదనేక కారణం.
కారణాంతర నిరాశ కారణం.
కారణాంతర నిరాశ కారణం.
కార్యకారణ విలక్షణం స్వయం.
కార్యకారణ విలక్షణం స్వయం.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
నిర్వికల్పకమనల్పమక్షరం.
నిర్వికల్పకమనల్పమక్షరం.
యక్షరాక్షర విలక్షణం పరం.
యక్షరాక్షర విలక్షణం పరం.
నిత్యమవ్యయ సుఖం నిరంజనం.
నిత్యమవ్యయ సుఖం నిరంజనం.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
యద్విభాతి సదనేకధా భ్రమాత్.
యద్విభాతి సదనేకధా భ్రమాత్.
నామ రూప గుణ విక్రియాత్మనా.
నామ రూప గుణ విక్రియాత్మనా.
హేమవత్ స్వయం అవిక్రియం సదా.
హేమవత్ స్వయం అవిక్రియం సదా.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
యచ్చ కాస్త్యన పరంపరాత్పరం.
యచ్చ కాశ్చన పరం పరాత్పరం.
ప్రత్యగేక రసమాత్మలక్షణం.
ప్రత్యగేక రసమాత్మలక్షణం.
సత్యచిత్ సుఖమనంతమవ్యయం.
సత్యచిత్ సుఖమనంతమవ్యయం.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
బ్రహ్మతత్వమసి భావయాత్మని.
ఉక్తమర్థమిమమాత్మని స్వయం.
ఉక్తమర్థమిమమాత్మని స్వయం.
భావయేత్ ప్రథితయుక్తిభిర్ధియా.
భావయేత్ ప్రథితయుక్తిభిర్ధియా.
సంశయాదిరహితం కరాంబువత్.
సంశయాదిరహితం కరాంబువతు.
తేన తత్వనిగమో భవిష్యతి.
తేన తత్వనిగమో భవిష్యతి.
ఇప్పటివరకే చెప్పినటువంటి 10 శ్లోకాలు కూడా ధ్యానంలో మనం ఏ రకమైనటువంటి భావనలు చేయాలా, ఎలాంటి విచారణ చేయాలా అనే విషయాన్ని చెప్పారు. అలా చెప్పటానికి, బ్రహ్మాన్ని చేరటానికి ఇక్కడ పదాలన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి. ఎట్లాగంటే బాణం గుర్తులాగా ఉపయోగపడతాయి. మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా మనంతట మనంగా సొంతంగా పోవాలంటే మరి రోడ్డు పక్కనో రోడ్డు మీదనో ఎలాగనో కొన్ని బాణం గుర్తులు వేసుకుంటా పోవాలి, చాక్ పీస్ తోటి కానీ బొగ్గుతోటి కానీ. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ మార్గం గుండానే మనం వస్తాం. అలాగే పరమాత్మని చేరుకోవాలంటే మనకి బాణం గుర్తుల్లాగా కొన్ని పదాలు అవసరం అవుతాయి. ఆ పదాలనే ఇక్కడ శంకరుల వారు 10 శ్లోకాల్లో మనకు అందించారు. ఈ శ్లోకాల ద్వారా మనం బ్రహ్మాన్ని చేరుకోవటానికి ఉపయోగపడుతుంది గనక అలాగా మనం ధ్యానించటం నేర్చుకోవాలి. అయితే వీటిని అర్థం చేసుకునేటువంటి విషయంలో కొన్ని సంశయాలు సందేహాలు రావచ్చు. కానీ సందేహాలు ఉంటే మనకి ప్రయోజనం ఉండదు. సందేహాలు ఎందుకుంటున్నాయి? నేను చాలా తెలివిగలవాడిని కదా, మేధావిని కదా అనుకుంటాం. కానీ మనోబుద్ధులకి అతీతమైనటువంటి పరమాత్మను గురించి చెప్పటానికి మనోబుద్ధుల యొక్క పరిమితిలో ఉన్నటువంటి మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. మనోబుద్ధుల స్థాయిలో ఉన్నటువంటి వారికి మనోబుద్ధులకు అతీతంగా చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క లక్షణానికి సంబంధించినటువంటి పదాలు కొంచెం కష్టంగా అర్థమవుతాయి. అంటే అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. అందుకే కొన్ని సందేహాలు సంశయాలు సాధారణంగా మనకు ఉంటాయి. పైగా శాస్త్రాన్ని వినేటప్పుడు బాగానే ఉంటుంది, దాన్ని ఆచరణలో పెట్టుకునేటప్పుడు మనకి తప్పనిసరిగా సంశయాలు వస్తాయి. అయితే అపరోక్షానుభూతి చెందాలంటే, అంటే ఆత్మానుభూతి చెందాలంటే, నేను ఆత్మని అని నిరంతరము కూడా అనుకోకుండానే అలా ఉండిపోవాలంటే ఎలాంటి సందేహాలు సంశయాలు ఉండకూడదు. అవే మనకి ఆటంకం కలిగిస్తాయి. మరి ఏం చేయాలండి? నీ గురువుల ద్వారానే వాటిని తెలుసుకొని సందేహాలు నివృత్తి చేసుకొని ఆ పదాల యొక్క అసలైనటువంటి అర్థాలని తెలుసుకోవాలి. అంతేకాదు, సూక్ష్మమైనటువంటి బుద్ధితో చక్కని యుక్తులతో కూడా విచారణ చేయాలి అని నిన్న మనం చెప్పుకున్నాం. విచారణ చేస్తేనే సందేహాలు పోతాయి. కేవలం విని ఊరుకుంటే సందేహాలు పోవు. ఎందుకనంటే విన్నప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత సందేహాలు వస్తాయి. ఇది నిజమేనా? ఇది ఇలా ఎందుకు చెప్పారు? ఇలా ఎలా అవుతుంది అని సందేహాలు వస్తాయి. కాబట్టి మనం విచారణ చేయాలి. అలా విచారణ చేస్తేనే మన సందేహాలు తీరేది. మనం నిన్న చెప్పుకున్నాం ఆత్మ కేవల సాక్షి అని. ఆత్మ కేవల సాక్షి అంటే మనం అనుభూతిలోకి రావాలంటే నేను ఆత్మని అని అనుకుంటాం, కానీ ఆత్మగా ఉండం, జీవుడిగానే ఉండి ఆత్మను అనుకుంటాం. ఇక్కడే ఉంది కిటుకు. నిజంగా ఆత్మగా ఉంటే నేను ఆత్మను అనుకోవాల్సిన పనిలే. మనం ఆత్మగా ఉండకుండా ఆత్మగా ఉండాలనుకున్నప్పుడు ఉండేదేమో జీవుడిగా నేను ఆత్మని అంటాం. ఇప్పుడు నేను సాక్షిని అన్నాం అంటే ఈ దేహమే సాక్షి అని మన భావన. అలాగే నేను సర్వవ్యాపకం అన్నాం అనగానే ఈ దేహం నీ దృష్టిపథంలో నుంచి తొలగిందా? తొలగల. ఇదంత తేలిగ్గా తొలగదు. అందుకని సర్వవ్యాపకం అని అంటే ఇందులో సర్వవ్యాపకం అనుకుంటాం, కానీ అసలు మొత్తం జగత్తంతా కూడా నేనున్నాను అనేటువంటి భావన రాదు. ఆ భావన రావాలా? అదే ప్రకారంగా ఆత్మనైనటువంటి నేను ఇదిగో ఫలానా 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 అని చెప్పినప్పుడు అలా మనం ఉండటానికి ప్రయత్నించాలా? ఈ దేహ బంధాలను ఛేదించాలా? ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని వదిలిపెట్టాలా? అందుకనే విచారణ చేయాలి. ఎలా చేయాలండి అంటే మనం చెప్పుకున్నాం. ఒక ఉదాహరణ, నేను కేవల సాక్షిని, ఎవరు ఆత్మనైనటువంటి నేను కేవల సాక్షిని అన్నాం. ఎవరికి సాక్షి? ఈ జీవుడికి సాక్షి. ఈ జీవుడేమో జాగ్రత్తావస్థలో ఉంటున్నాడు, స్వప్నావస్థలో ఉంటున్నాడు, సుషుప్తిలో ఉంటున్నాడు. జాగ్రత్తావస్థలో పనులు చేసుకుంటున్నాడు, స్వప్నావస్థలో కలగంటున్నాడు, సుషుప్తిలో గాఢ నిద్రపోతున్నాడు. మరి మూడవస్థల్లో ఆత్మ ఉందా లేదా? ఆత్మ లేకుండా ఎట్టబోద్దండి? అంటే మూడవస్థల్లో నేనున్నాను. నేను అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, ఆత్మను. అంటే జాగ్రత్తావస్థలో నేనున్నా. ఏం చేస్తున్నాను? ఈ దేహం ఇంద్రియాలు చేసేటువంటి పనులన్నింటినీ కూడా ఊరికే కేవలంగా సాక్షిగా చూస్తున్నా. అంతేగాని నేనేం జోక్యం చేసుకోవట్లా. వాడు మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా నాకేం సంబంధం లేదు. జాగ్రత్తావస్థ ఇప్పుడు అవస్థ. మీరేమో వేదాంతం వింటానికి కూర్చున్నారు, ఇదే సమయంలో కొంతమంది పేకాట ఆడుకోవటానికి పోతారు, ఇదే సమయంలో కొంతమంది తాగటానికి పోతారు, ఇదే సమయంలో కొంతమంది వంట చేసుకొని తినటానికి మొదలు పెడతారు, ఇదే సమయంలో కొంతమంది సీరియల్స్ చూస్తుంటారు, కొంతమంది సినిమాలకు వెళ్తుంటారు, కొంతమంది షికార్లకు వెళ్తుంటారు, కొంతమంది షాపింగ్లకు వెళ్తారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ ఎవరు దేనికి వెళ్ళినా, ఎవరు ఏం చేసినా ఆత్మనైనటువంటి నేను అలా చూస్తూ ఉన్నా. అంతేగాని పోబాకండి, అది మంచిది కాదు, ఇటు పోండి, ఇది మంచిది అని ఆత్మనైనటువంటి నేను చెప్పను, కేవలంగా ఉంటాను. కాబట్టి జాగ్రత్తావస్థలో దేహేంద్రియాలు చేసేటువంటి పనుల్ని కేవలంగా చూసేటువంటి సాక్షిని, అలాగే స్వప్నం నిద్రపోయిన తర్వాత కల వస్తుంది కదా, ఆ కలలో ఈ స్వప్న పురుషుడు ఏవో పనులు చేస్తుంటాడు, ఏవో అనుభవాలు పొందుతుంటాడు, ఎంతమందితోటో స్నేహం చేస్తుంటాడు, కొందరితో శత్రుత్వం పెట్టుకుంటాడు. అన్ని కూడా ఆత్మనైనటువంటి నేను కేవలంగా చూస్తుంటాడు. ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత గాఢ నిద్రలో పోతాడు. ఒళ్ళు తెలియకుండా మొద్దులాగా పడి పడుకుంటాడు. ఏమీ తెలియకుండా ఉంటాడు. వాడు ఏమీ తెలియకుండా ఉన్నా ఆత్మనైనటువంటి నేను మాత్రం అలా ఏమీ తెలియకుండా పడి ఉన్నటువంటి మొద్దులాగా ఉన్నటువంటి ఆ జీవుణ్ణి చూస్తుంటా. అంతే, నేనే లేపను, చూస్తా అంతే. కాబట్టి కేవల సాక్షిగా నేను జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త అవస్థలో చూస్తుంటా. ఈ జీవుణ్ణి జాగ్రత్త అవస్థలో విశ్వుడు అన్నారు, స్వప్నావస్థలో తైజస్సుడు అన్నారు, సుషుప్తిలో ప్రాజ్ఞుడు అన్నారు. అంటే ఆత్మనైనటువంటి నేను జాగ్రత్త అవస్థలో విశ్వుడు చేసేటువంటి పనుల్ని, స్వప్నావస్థలో తైజస్సును పొందేటువంటి అనుభవాల్ని, సుషుప్తిలో ప్రాజ్ఞుడు ఏమీ తెలియకుండా మొద్దులాగా పడి ఉండటాన్ని కేవలంగా నేను చూస్తున్నా. ఇది మరి ఇదే విషయాన్ని యుక్తితో చెప్పాలి. ఇదేమో విషయం, అసలు విషయం దీన్ని అర్థం కాకపోతే యుక్తితో చెప్పాలి. అందుకనే నగర దృష్టాంతాన్ని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏమిటండి నగర దృష్టాంతం అంటే, నగరంలో ఒక రాజు తిరుగుతూ ఉంటాడు, ప్రజల యొక్క యోగక్షేమాలను చూస్తుంటాడు, ఎవరికేం అవసరమో తెలుసుకుంటుంటాడు. ఆ తర్వాత నగరంలో నుంచి అతడి యొక్క భవనాలు ఉన్నటువంటి ప్రాకారంలోకి వస్తాడు. అక్కడ కూర్చొని మరి ఏమేమి చేయాలనో, ఎవరెవరికి ఏమి ఆర్డర్లు ఇవ్వాలనో మంత్రి గారిని పిలిచి చెప్పాల్సిని, సైనికులు పిలిచి చెప్పాల్సిని, సేవకులు పిలిచి చెప్పాల్సిని ఆ మాటలన్నీ చెప్తాడు. ఆ తర్వాత ప్రసాదంలోకి పోతాడు, అంటే ఆయన ఇంట్లోకి పోతాడు. హంసతూలిక తల్పం ఉంది ఆయన పడుకొని నిద్రపోవటానికి, దాని మీద పడుకుంటాడు, హాయిగా నిద్రపోతాడు. ఇప్పుడు ఈ రాజే జీవుడు. ఈ రాజుని మనం జీవుణ్ణి రాజుతో పోలుస్తున్నాం, అందుకని రాజే జీవుడు. అదేవిధంగా నగరం అంతా కూడా జాగ్రత్త అవస్థ, ప్రాకారమేమో స్వప్నావస్థ, ప్రసాదమేమో సుషుప్తి అవస్థ. అందులో ఈ రాజు తిరుగుతూ ఉంటాడు. మరి ఈ రాజుని కేవల సాక్షిగా చూచేది ఎవరు? నగరంలో ఆకాశం, ప్రాకారంలో ఆకాశం, ప్రసాదంలో ఆకాశం, అంతటా ఉంది ఆకాశం. కాబట్టి నగరంలో ఉన్నటువంటి ఆకాశం, ప్రాసాదంలో ఉన్నటువంటి ఆకాశం కేవలంగా రాజును చూస్తుంటదే కానీ రాజుకి ఏ సలహాలు ఇవ్వదు. కాబట్టి మనలో ఆత్మ కూడా అలాగే చూస్తుంటుంది. జాగ్ర స్వప్న సుషుప్తి అవస్థల్లో విశ్వ తైజస ప్రాజ్ఞుల్ని ఎలా అయితే చూస్తుంటుందో, అలాగే ఆకాశం రాజుని నగరంలో తిరిగేటప్పుడు, ప్రాకారంలో ఉన్నప్పుడు, ప్రసాదంలో ఉన్నప్పుడు కేవలంగా చూచినట్టుగానే ఆత్మనైనటువంటి నేను ఈ క్షేత్రాన్ని చూస్తూ ఉన్నాను. కనుక ఈ ప్రకారంగా నేను ఇలా కేవలం చూసేటువంటి వాణ్ణి, కేవల సాక్షిని. ఊరికినే చూస్తే సాక్షి అంటారు, కనుక నేను కేవల సాక్షి. అదే ప్రకారంగా, అబ్బో ఇదంతా గందరగోళంగా ఉందండి మాకు అని కొంతమంది అనుకోవచ్చు. వాళ్ళ కోసమని మరొకటి కూడా చెప్పాం, నాటకశాల దీపం ఉదాహరణ. నాటకం వేస్తారు కానీ ఒక పైన ఒక ఫ్లడ్ లైట్ ఉంటుంది. ఆ లైట్ లేకపోతే అందరికీ కనపడదు, చిన్న చిన్న బల్బులు పెడితే అందరికి కనపడవు, అందుకని ఒక ఫ్లడ్ లైట్ పెడతారు. ముందు తెర వేసి ఉంటుంది, నాటకం ఇంకా ప్రారంభం కాల. ఆ ప్రారంభం కాని విషయాన్ని కూడా ఆ లైట్ మనకి తెలియజేస్తుంటుంది. ఎందుకంటే ఆ లైట్లను మనం చూస్తాం కదా, తెర ఇంకా తీయల, ఎప్పుడా 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 అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. సరే తెర తీశారు, నాటకం ప్రారంభమైంది, నాటకం వేస్తున్నారు, దీన్ని కూడా ఫ్లడ్ లైట్ చూపిస్తుంటది. ఆ తర్వాత నాటకం అయిపోయిన తర్వాత మళ్ళీ తెరబడుద్ది. ఆ అయిపోయింది అయ్యా నాటకం అని చెప్పడాన్ని ఆ ఫ్లడ్ లైట్ చూపిస్తుంది మళ్ళీ. కాబట్టి ఫ్లడ్ లైట్ ఏం చేస్తుంది, నాటకం ప్రారంభం కాని సమయాన్ని చూపిస్తుంది, నాటకాన్ని చూపిస్తుంది, నాటకం అయిపోయిన తర్వాత అయిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది. మరి అదేమైనా చెబుతుందా? చెప్పదు. అదేమైనా తెరదేస్తుందా? అదేమైనా తెరేస్తుందా? ఏమి లేదు, కేవల సాక్షి. అంతే, మనం కూడా అంతే. మనం అంటే ఆత్మ, ఆత్మనైనటువంటి నేను అలా కేవలంగా ఉంటాను అనేటువంటి విషయాన్ని కూడా మనం నేను చెప్పుకున్నాం. ఈ ప్రకారంగా మనం విచారణ చేయటానికి, యుక్తితో విచారణ చేయటానికి బుద్ధికి బాగా పదును పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ చేయకుండా వదిలేసామనుకో, ఆ ఈ గోలంతా ఏడబడతామండి, ఆ మీరు చెప్పింది నేను గుర్తు పెట్టుకుంటాలే అని అంటే కుదరదు. ఎందుకని, జన్మ జన్మలకి నీ దుఃఖం పోదు, ఈ జన్మలు బావు, ఈ జన్మ మన సంసార చక్రం నుంచి నువ్వు విడుదల పొందవు, బంధం పోదు, మోక్షం రాదు. కాబట్టి బుద్ధిని బాగా విచారణలో నిలపటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విషయాల్ని చాలా తేలిగ్గా చెప్పటం జరుగుతున్నది, పైగా దాన్ని యుక్తి కూడా ఎట్లాగా అని చెప్పాం, మళ్ళీ ఆ యుక్తి కూడా ఒకరో కష్టంగా ఉంటే తేలిగ్గా ఉండేదని చెప్పాం. ఎందుకంటే మనం సినిమా హాల్కో నాటకాలకో పోవటం అలవాటు కాబట్టి అట్లా చూసుంటాం చాలా. కనుక ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రకారంగా చేస్తూ మరి ఇంకేం చెప్పారు ఇక్కడ అంటే, స్వయం ఆత్మని భావయే అన్నారు. ఇలా విచారణ చేస్తూ బ్రహ్మతత్వమసి భావయాత్మని, అంటే ఇదంతా కూడా స్వయంగా నీ హృదయములో ధ్యానించాలి అని. నీ హృదయములో ధ్యానించాలి. ఏమండి కళ్ళు మూసుకోవాలి కదా అనుకోబాకండి, ధ్యానం అంటే కళ్ళు మూసుకోవాలి అనుకోబాకండి. చక్కగా కళ్ళు తెరుచుకొని కూర్చొని జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడ కూర్చుంటారు? నేల మీద కూర్చోవచ్చు, బల్ల మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, పడుకోవచ్చు. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అలా చేసి ఆలోచన మాత్రం చేయండి జాగ్రత్తగా. ఆత్మనైనటువంటి నేను ఇదిగో ఇలాంటి వాణ్ణి, ఆత్మనైనటువంటి నేను సూక్ష్మాతి సూక్ష్మము, ఆత్మైనటువంటి నేను సర్వవ్యాపకము, ఈ జగత్తంతా ఉన్నాను, ఈ జగత్తే కాదు ఆ జగత్తుకి ఆవలు కూడా నేనున్నాను, ఇలాగా మనం ఆలోచించాలి. ఆలోచించమన్నామంటే మాటలు అనుకోవటం కాదు, ఈ మాటల యొక్క భావం మన హృదయాన్ని తాకాల. అలా అన్నామంటే అలా ఉండాల. నేను అంతటా ఉన్నాను అన్నప్పుడు దీన్ని మర్చిపోవాల. ఆ సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం సర్వత్రా ఉన్నట్టుగా భావన చేయాలి. కాబట్టి బ్రహ్మ అట్లాంటిది అని అనుకోబాకండి, బ్రహ్మమునైన నేను ఇట్లాంటి వాణ్ణి. విచారణలో ఆ బ్రహ్మము యొక్క లక్షణాలని బాగా మధించి, మధించి అని అంటే పెరుగుని మజ్జిగ చేసినట్టుగా చిలికి బాగా మధించి ఆ బ్రహ్మతత్వాన్ని అపరోక్షంగా అవగాహన చేసుకోవాలి, ఆ బ్రహ్మముగా నిలిచిపోవాలి. నేను ఆ బ్రహ్మమునే అనేటువంటి నిష్టలో ఉండాలి. ఆ నిష్టలో ఉండటానికి ఈ ఆచరణకి ముందే నేను బ్రహ్మాన్ని 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 అని అనుకోమన్నాం. ఓపిగ్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు నేను బ్రహ్మాన్ని అని కాస్త రాసుకోండి, రోజు ఒక పేజీ రాసుకోండి, లేకపోతే అనుకోండి. ఇదిగో ఈ విచారణ చేయండి. మరి ఇలా గనక చేస్తే ఏం జరుగుతుంది? తేనా అన్నారు. నేను అటువంటి బ్రహ్మాన్ని అని దృఢమైనటువంటి భావనలో గనక ఉన్నట్లయితే అప్పుడు నీ స్థితి ఏమిటి? ఏమిటి నీ స్థితి అంటే, అబ్బా ఏం మార్పు లేదండి, నేను అట్నే ఉన్నానండి. అట్నే ఉన్నానంటే నువ్వు సరిగ్గా ఆ ధ్యానం చెయ్యల. అందుకని సరిగ్గా చేస్తే ఏమిటి నీ పరిస్థితి అని అంటే, తత్వ నిగమః భవిష్యసి అని. తత్వ నిగమ భవిష్యసి. నీవు ఆ బ్రహ్మమే అవుతావు, బ్రహ్మప్రాప్తి కలుగుతుంది, ఆత్మదర్శనం కలుగుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది, మోక్షం ప్రాప్తిస్తుంది. ఇది సరేనండి, మోక్షం ప్రాప్తిస్తుంది అన్నారు కదా. ఎట్లా అంటే కరాంబువత్ అన్నారు. మనకి పదం కరతలామలకం అనేటువంటి పదం చాలా వస్తుంది. అదే, అది నాకు బాగా కరతలామలకం అండి. అంటే కరతలామలకం అంటే ఓ నాకు ఆడుతూ పాడుతూ నేను చేయ నాకు అన్ని తెలుసు అన్నట్టు. దాని అర్థం ఏంటంటే కరతల అమలకం, కరతలంలో అమలకం అంటే అరచేతిలో ఉసిరిక, ఒక ఉసిరికను తీసుకొచ్చి అరచేతిలో పెట్టుకుంటే ఉసిరిక పండును తీసుకొచ్చి అదిగో దాన్ని కరతలామలకం అంటారు. ఇక్కడేమో కరాంబు వత్ అన్నారు. ఇక్కడ కూడా కరతలం మీద అంబు రెండు నీటి బొట్టులు కనుక వేసుకుంటే మనకి ఎట్లా స్పష్టంగా కనపడతాయో అదిగో ఆ ప్రకారంగా అని. కనుక ఆ బ్రహ్మతత్వం నీకు స్పష్టంగా అర్థమవుతుంది, ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు, నీకే తెలుస్తుంది, నీకే అనుభవం అవుతుంది, నీకే బ్రహ్మ దర్శనం అవుతుంది, అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అని స్పష్టం చేస్తున్నారు. ఇది ఈ 10 శ్లోకాల యొక్క ఫలితం. అంటే మనకి మోక్షం కలగటానికి కరెక్ట్గా ఇది సరిపోతుంది అని. అయితే ఇంతటితోటి ఆపొచ్చు కదండి వివేక చూడమని, మరి ఇంకా ఏందో చాలా ఉన్నాయి కదా. అంటే ఎందుకున్నాయంటే ఇలా ఉండటానికి, బ్రహ్మముగా ఉండటానికి, ఆత్మానుభూతి పొందటానికి మనకి ఇంకా కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకుల గురించి చెప్పకపోతే ఇక నాకు మోక్షం వచ్చింది మోక్షం వచ్చింది మోక్షం వచ్చింది అని అనుకుంటాం కానీ అది రాదు. అందుకని అడ్డంకులు పోవాలి. ఆ అడ్డంకుల్ని గురించి చెప్పేవే మిగిలినటువంటి అధ్యాయాలు. వాటిని కూడా మనం బాగా తెలుసుకొని ఆ ఆటంకాలని అడ్డంకుల్ని కనుక తొలగించుకుంటే మోక్షం సిద్ధం. కాబట్టి ఇంతవరకు చెప్పినటువంటి 10 ధ్యాన శ్లోకాల యొక్క నిగూఢమైనటువంటి గంభీరమైనటువంటి అర్థాలని యుక్తితో అర్థం చేసుకోవాలి, యుక్తిని ఉపయోగించాలి అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్నే మనం నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం. మరి అయితే దీనికి అంతటికీ ఒక మూల కారణం కూడా ఉంది. శాస్త్రాన్ని సద్గురువుల ద్వారా వినాలంటే సద్గురు సేవ చేసి శాస్త్రాన్ని వింటే పరోక్ష జ్ఞానం కలుగుద్ది. పరోక్ష జ్ఞానం అంటే పరమాత్మ అంటే ఏమిటో, నేనంటే ఏమిటో అది తెలుస్తుంది సద్గురు సేవతో. సద్గురు కృపతో ఆత్మవిచారణ ధ్యానము గనక చేసినట్లయితే అపరోక్ష జ్ఞానం సిద్ధిస్తుంది, అంటే మోక్షం సిద్ధిస్తుంది. కనుక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే సద్గురువుల సేవ కావాలి, మోక్షం కావాలంటే సద్గురువుల యొక్క కృప మనకు కావాల్సి వస్తుంది. సద్గురువుల యొక్క కృప కావాలంటే ఏం చేయాలో గురుగీతలో మనం స్పష్టంగా చెప్పుకున్నాం. అప్పుడప్పుడు అందులో విషయాలు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేస్తూ ఉన్నాం, మళ్ళీ మళ్ళీ తలుచుకుంటా ఉన్నాం. కావాలంటే మళ్ళీ ఒకసారి ఆ గురుగీతని చూడవచ్చు, తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇక తార్కికంగా, తర్కంగా, లాజిక్గా ఆలోచించగలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది మాత్రమే ఈ శ్లోకాల్లో సూచించినటువంటి సత్యాన్ని ఏ సందేహం లేకుండా గ్రహించడానికి సాధ్యం. కాబట్టి మన బుద్ధి ఎలా ఉండాలి? సూక్ష్మంగా ఉంటే ఈ పదాల్లో ఉన్నటువంటి తర్కాన్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. అలా గ్రహిస్తే ప్రత్యక్ష అనుభవం, అదే అపరోక్ష అనుభవం. ఇలా ప్రత్యక్ష అనుభవంతో, అపరోక్ష అనుభవంతో ఆత్మానుభూతిని, బ్రహ్మప్రాప్తిని పొందాలని, అదే సమస్తమైనటువంటి దుఃఖాలకి విరుగుడు అని ఆచార్యుల యొక్క భావన. అందుకే ఆయన ఇంత గట్టిగా చెప్పటం. అయితే ఇక ఆత్మలో నిలిచినటువంటి ధ్యాని ఎలా వ్యవహరిస్తాడు అని చెప్తున్నారు. మనకి ఎందుకండి ఆత్మలో నిలిచిన వాడు ఎలా వ్యవహరిస్తాడు, మనం నిలిచినప్పుడు చూసుకుందాంలే అని మనం అనుకోవచ్చు కదా. కాదు, ఆత్మలో నిలిచినటువంటి వాడు ఎలా వ్యవహరిస్తాడో తెలుసుకుంటే అలా వ్యవహరించడం మనం ఇప్పుడు కనుక నేర్చుకుంటే మనం కూడా ఆత్మలో నిలవటానికి దగ్గరైపోతాం. అందుకోసం అని చెప్పి ఆత్మలో నిలిచినటువంటి వాడు ఎలా ఉంటాడో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ 265వ శ్లోకంలో ఆ శ్లోకం చూడండి. సంబోధమాత్రం పరిశుద్ధ తత్వం,
స్వంబోధమాత్రం పరిశుద్ధతత్వం,
విజ్ఞాయ సంఘే నృపవచ్చ సైన్యే.
విజ్ఞాయ సంఘే నృపవచ్చ సైన్యే,
తదాశ్రయస్వాత్మని సర్వదా స్థితో.
తదాశ్రయస్వాత్మని సర్వదా స్థితో,
విలాపయ బ్రహ్మణి విశ్వజాతం.
విలాపయ బ్రహ్మణి విశ్వజాతం.
సంబోధమాత్రం పరిశుద్ధతత్వం,
స్వంబోధమాత్రం పరిశుద్ధతత్వం,
విజ్ఞాయ సంఘే నృపవచ్చ సైన్యే.
విజ్ఞాయ సంఘే నృపవచ్చ సైన్యే,
తదాశ్రయస్వాత్మని సర్వదా స్థితో.
తదాశ్రయస్వాత్మని సర్వదా స్థితో,
విలాపయ బ్రహ్మణి విశ్వజాతం.
విలాపయ బ్రహ్మణి విశ్వజాతం. నమస్కారం
నిజంగా
గురువు.
ఇది చిన్న ఒకే ఒక్క మాట, ఇంత పెద్ద శ్లోకం ఉంది కదా అని భయపడబాక. ఏంటంటే సంఘే సైన్యే నృపవత్తు, సంఘే సైన్యే సభలో గాని సైన్య మధ్యంలో గాని రాజులాగా, సభలో రాజు కూర్చుంటాడు, సైన్యంలో కూడా సైన్యానికి ప్రోత్సాహం కలిగించడానికి సైన్య మధ్యంలో కూడా కూర్చుంటాడు, అలా రాజులాగా పరిశుద్ధ తత్వం, పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని, ఈ ఈ ఆత్మ పరిశుద్ధం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. మనలో కాస్త అశుద్ధం ఉంటుంది, పరమాత్మ అంతా శుద్ధం, అందుకని పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని సంబోధ మాత్రం కేవల జ్ఞానస్వరూపంగా విజ్ఞాయ తెలుసుకొని తదాశ్రయ దాన్ని ఆశ్రయించి స్వాత్మని సర్వదా స్థిత నీ రూపంలో ఎల్లవేళలా ఉండు ఉంటాడు, ఉండి విశ్వజాతం ఈ దృశ్య ప్రపంచం మొత్తాన్ని కూడా బ్రహ్మని విలాపయ బ్రహ్మములో ఐక్యం చేసి. అంటే ఏం చెప్తున్నారంటే ఆత్మవైనటువంటి నీవు, పరిశుద్ధ ఆత్మవైనటువంటి నీవు ఏం చేస్తావు, ఒక రాజులాగా సభలో కూర్చుని, రాజు సభలో కూర్చున్నట్టు సైన్య మధ్యంలో కూర్చున్నట్టుగా ఎల్లప్పుడూ కూడా నీ స్వరూపంలో ఉండు, అంటే ఆత్మగానే ఉండు. మనం ఎట్టుంటున్నాం, అన్ని ఆలోచిస్తాం, అన్ని వింటాం, జీవుడిగా ఉంటాం. ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఆత్మగా ఉండు, ఆత్మగా ఉంటేనే బ్రహ్మాండం. రాజు ఉంటే చాలు అందరికీ ప్రోత్సాహం, నేను ఆత్మను అనుకుంటే చాలు అంతా ఆనందం. కాబట్టి అలా ఉండమని చెప్పారు. ఈ విషయాన్ని, ఈ శ్లోకాన్ని మనం రేపు చెప్పుకుందాం. అయితే ఈ మధ్యలో ఒక శ్లోకం చెప్పేటప్పుడు గురుపాదుకా స్తోత్రం అనేటువంటిది వచ్చింది. గురుపాదుకా స్తోత్రం, ఆ స్తోత్రాన్ని బహుశా రేపు మీకు పంపిస్తారు, దాన్ని అందరూ కూడా చూడండి, కాస్త 2-3 సార్లు చదివితే చదవండి బాగా గట్టిగా, దాని అర్థం కూడా కొన్ని తెలుస్తుంటాయి, కొన్ని మాటలు తెలిస్తే తెలుసుకోండి, తెలియకపోతే మనం ఇక్కడ చెప్తాం. అది చాలా పవిత్రమైనటువంటిది. ఒక విషయాన్ని మీకు చెప్పాలి, ఇక్కడ 30 సంవత్సరాలు 1989 నుండి 2019 వరకు నాన్ స్టాప్గా 30 సంవత్సరాలు వేదాంతాన్ని చెప్పాం. ప్రతి సబ్జెక్టు కూడా 2 సార్లు 3 సార్లు కూడా భగవద్గీత అయితే 3 సార్లు 4 సార్లు కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క అధ్యాయం అప్పుడప్పుడు అప్పుడప్పుడు మళ్ళీ అలా ఇంత చెప్పినప్పటికి కూడా గురుపాద స్తోత్రాన్ని, గురుపాదుకా స్తోత్రాన్ని మాత్రం ఈ 30 సంవత్సరాల్లో ఎప్పుడూ నేను చెప్పాల ఇక్కడ. ఏమిటి కారణం? మీరు ఎవరైనా ఊహించుకుంటారేమోనని వదులుదాం అనుకున్నా, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కష్టపెట్టాలని చెప్తున్నాను. గురు పాదుకా స్తోత్రం. పాదుకలు అంటే ఏమిటో మీకు తెలుసు కదా, మామూలు భాషలో చెప్పాలంటే చెప్పులు. అంటే గురువు యొక్క చెప్పుల్ని గురించి స్తోత్రం ఉంది. హేతువాద దృక్పథంతో చూసినప్పుడు అతిశయోక్తిగా కనపడుద్ది. నేను కూడా అట్లాంటి దృష్టి కలిగినటువంటి వాడినే గనక ఏమో ఇది చెప్తే ఎగతాళిగా ఉంటుందేమో చెప్పకూడదనుకున్నా. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎగతాళిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నా ఈ లెక్క చేయక్కర్లా. దీన్ని స్వీకరించేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఎందుకనంటే గురుభక్తి పూర్తిగా లేకపోతే ఈ స్తోత్రం చెప్పకూడదు. శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రం ఇది. ఆయన రచించాడంటే దానిలో ఏదో నిగూఢమైనటువంటి అంతరార్థం ఉంటుందని మనం తెలుసుకోవాలి. మరి అటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా తెలుసుకోవటానికి వీలుగా, అందరూ దానిలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించడానికి వీలుగా స్తోత్రం మాత్రమే కాకుండా స్తోత్రం యొక్క భావాన్ని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది ఆ రోజున అడిగారు, మీరు చెప్పండి చెప్పండి అని. ఈ స్తోత్రాల్లో కూడా 2-3 రకాలు కూడా ఉన్నాయని ఒకరు చెప్పారు. ఎన్ని రకాలున్నా మనకు అనవసరం. శంకరాచార్యుల వారు ఏది చెప్పారో దాన్ని, మిగిలినవి కూడా భావాలంతా ఈ భావాలే. ఎక్కడన్నా ఓ పదం అటు ఇటు మార్పుగా ఉన్నా భావాలు ఈ భావాలతోటే ఉంటాయి. కాబట్టి ఈ స్తోత్రాన్ని నేను తెలియజేస్తాను. దానికి ముందు ఒక ఒక 9 ఉంటాయి, ఈ శ్లోకాలు 9 ఉంటాయి. అనంత సంసార సముద్ర తారా నౌకాయితాభ్యాం గురు భక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. ఇలాగా ప్రతి శ్లోకానికి చివర నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం అనేటువంటి మకుటం ఉంటుంది. ఇవి 9. ఈ 9ంటిని కూడా నేను, మీరు కనుక రేపు మీకు అందరికీ చేరితే మీరు చూడండి. చివరి రోజున అంటే ఈ 2 శ్లోకాలు ఉన్నాయి, ఇంకా ఈ 2 శ్లోకాలు అయిపోయిన తర్వాత చివరి రోజున ప్రత్యేకంగా దీన్ని మాత్రమే పెట్టుకుందాం. ఈ 2 రోజుల్లో మీరు కొంత ప్రాక్టీస్ అవుతారనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ శ్లోకం మీకు నోటికి గనక వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. వీలైతే మీరందరూ కూడా అంటే చదవగలిగినటువంటి వాళ్ళందరూ అన్మ్యూట్ చేసుకొని నాతో పాటుగా మీరు చదవటానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. వీలైతే అది కూడా చేద్దాం. 2వది ఏంటంటే ఈ శ్లోకం, ఈ గురుపాదుక స్తోత్రం పరమ పవిత్రమైనటువంటిది. ఇందులో చెప్పారు కాబట్టి నమ్మక్కర్లేదు. గురుభక్తి ఉన్నటువంటి వాళ్ళు నమ్మేస్తారు, లేని వాళ్ళు భక్తి కలిగినప్పుడు నమ్ముతారేమో, అప్పుడు నమ్మచ్చు. కనుక దాన్ని నేను మీ అందరికీ కూడా మీ కోరిక మీద చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఇంతవరకు చెప్పలేదు, దాని స్టైలు నాకు తెలియదు. ఎందుకంటే దాన్ని చూసిన తర్వాత దాని భావాలన్నీ మీకు వేట చూడమల్లో 2వ బుక్ ప్రారంభంలో అర్థాలు ఉన్నాయి, సింపుల్గా అర్థాలు ఉన్నాయి. కాబట్టి కొంతమందికి అతిశయోక్తిగా ఉండొచ్చు, అయినప్పటికీ అలా ఉంటుందనే ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు నాకు ఆ డౌట్ తీరిపోయింది, అందుకని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. కాబట్టి వీలైనంత వరకు ప్రయత్నం చేయండి, ముఖ్యంగా గురువు పట్ల అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట, రైట్?